பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. నూట అరవై ఐదో పేజీ ఇరవై ఎనిమిదో మంత్రం రెండు లైన్. విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్ధాతు పరాయణం తిష్టమానస్య తద్విదః ఇతి. క్రిందటి వారం మూడవ అధ్యాయం పూర్తి చేశాం. ఆ అధ్యాయానికి సారాంశం చూస్తాం. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో తొమ్మిది బ్రాహ్మణాలు ఉన్నాయి. బ్రాహ్మణం అంటే భాగము అని అర్థం. ఇక్కడ బృహదారణ్యకంలో సెక్షన్స్, ఖండములు అనే దాన్ని బ్రాహ్మణము అని పిలువబడుతుంది. ఈ తొమ్మిది బ్రాహ్మణాల్లో మనకు ఏమేం చెప్పబడినాయి అంటే, మొదటి మూడు బ్రాహ్మణాలు సగుణ బ్రహ్మాన్ని గురించి చెప్పబడినాయి. మొదటి మూడు బ్రాహ్మణాలు అంటే ఒకటి రెండు మూడు బ్రాహ్మణాలు. మొదటి బ్రాహ్మణం, ఈ మూడు బ్రాహ్మణాలు ఒక్కొక్క బ్రాహ్మణం ఆ ప్రశ్న వేసినటువంటి వారి పేరుతో పిలువబడుతుంది. ఎప్పుడైతే జనకుడు ఒక యాగం చేసేటప్పుడు అనేక మంది వేద పండితుల్ని ఆహ్వానించారు. వేద పండితులను ఎందుకు ఆహ్వానించారంటే, ఎవరు గొప్ప పండితుడు, ఎవరు గొప్ప జ్ఞాని అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో జనక మహారాజు ఆ వేద పండితుల్ని, దేశంలో ఉన్న వేద పండితులందరినీ ఆహ్వానించాడు. మరి ఆ జ్ఞాని ఎవరు, ఆ వేద పండితుడు ఎవరు, అన్నీ తెలిసినవాడు అని తెలిసినప్పుడు ఆయనకు బహుమానం ఇవ్వాలి కదా, ఆయన్ని సత్కరించాలి. కనుక అందులో భాగంగా ఏం చెప్పారంటే, 1000 ఆవులను బహుమానంగా ఇస్తారని, ఆ 1000 ఆవులు కూడా బంగారపు తొడుగుతో ఉన్న కొమ్ములు ఉన్నటువంటి ఆవులు, అన్ని ఆవుల కొమ్ములకి బంగారం, ఆ కొమ్ములకి ఆయన పైన కడతారు చూసారా, గజ్జల్లాగా వేళ్లాడుతూ ఉంటాయి, లోలాకుల్లాగా ఆడవాళ్ళు చెవులకు పెట్టుకున్నట్లుగా, అట్లాగే కుచ్చులు లాంటివి అన్నమాట, బంగారంతో ఉన్నటువంటి కుచ్చులు అలాంటివి. ఒకటి కాదు, రెండు కాదు, 1000 ఆవులు. అలాంటి ఆవులని అక్కడ యాగంలో పెట్టారు, 1000 ఆవులని. ఎవరైతే వారి జ్ఞానంతో, అంటే ఈ సభను, ఈ వేద పండితుల్ని ప్రశ్నలకి సమాధానం చెప్తారో, వారి జ్ఞానాన్ని ప్రదర్శిస్తారో, వాళ్ళకి 1000 ఆవులు ఇవ్వబడతాయి అన్నారు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు కూడా ఆ యొక్క యాగానికి వచ్చారు. యాజ్ఞవల్కుల వారికి ఆవులు ఉపయోగపడతాయి, అనేక మంది శిష్యులు ఉంటారు కనుక వాళ్ళందరికీ పాలు పెరుగు అన్నీ కావాలి. అందుకని పండితులకి గురుకులంలో ఆవులు చాలా అవసరం, అదే వాళ్ళకి సంపద. యాజ్ఞవల్క్యుడు రాగానే వాళ్ళ శిష్యుడికి చెప్పి ఆవులను తోలుకుపో ఆశ్రమానికి అన్నాడు. ఇదేమిటయ్యా, ప్రశ్నలు అడగకుండా సమాధానాలు చెప్పకుండా ఆవులను తోలుకు వెళ్ళు అంటే ఎట్లా అని చెప్పి పండితులందరూ ఆగ్రహాన్ని పొందారు. వారందరికి కోపం వచ్చింది. అలా ప్రశ్నలు వేయకుండా సమాధానాలు చెప్పకుండా ఆవులను తోలుకు వెళతానంటారేమిటి, ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అన్నాడు. అంటే యాజ్ఞవల్కుల వారికి అంత నమ్మకం వారి జ్ఞానం మీద, వారికి ఉన్నటువంటి ఆ వేద జ్ఞానం మీద అంత నమ్మకం. ఇక్కడ నన్ను ఎవరు జయించేవాళ్ళు లేరు, నన్ను ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు అనేటటువంటి ఆయన యొక్క ధీమ అంటారు దాన్ని. ధీమ అంటే అక్కడ తనకు పరిపూర్ణ జ్ఞానం ఉందని తనకు తెలుసు వారికి. అందువల్ల ఎవరు ఏ ప్రశ్నలు వేసినా నేను సమాధానం చెప్పగలను, నేను వేసే ప్రశ్నలకి వీళ్ళు సమాధానాలు చెప్పలేరు అనేటటువంటి దృఢ నిశ్చయం ఉంది వారికి. అందువల్ల తోలుకు వెళ్ళు అని చెప్పి చెప్పారు. సరే ప్రశ్నలు అడగండి అన్నారు. మీకు అంతగా అడగాలి ఉంటే అడగండి, చెప్తానన్నారు. అప్పుడు అశ్వలుడు అశ్వల బ్రాహ్మణం అని, ఆర్త బ్రాహ్మణం అని, భుజ్జు బ్రాహ్మణం అని మూడు బ్రాహ్మణాలు వస్తాయి మొదట. ఈ మూడు బ్రాహ్మణాల్లో వారు అశ్వలుడనేవా ఆయన ప్రశ్న వేస్తాడు, ఆర్తభాగుడనే ఆయన ప్రశ్న వేస్తాడు, భుజ్జుడనే ఆయన కూడా పండితుడు ప్రశ్న వేస్తారు. వీళ్ళందరూ పండితులే. అలా ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నకి దేనికి సంబంధించినవి ఆ ప్రశ్నలు అంటే వేద పూర్వానికి సంబంధించిన ప్రశ్నలు. ఈ మూడు కాండ బ్రాహ్మణాలు కూడా వారు వేసే ప్రశ్నలన్నీ వేద పూర్వ భాగం, అంటే కర్మకాండ ఉపాసనాకాండానికి సంబంధించిన ప్రశ్నలు. అలాంటి ప్రశ్నలు వేశారు. వీటన్నిటికీ కూడా అంటే వేద కర్మలు ఎలా చేయాలి, వైదిక కర్మలు, ఆ కర్మల యొక్క ఫలం ఏంటి, దాని వివరాలన్నీ కూడా అడిగారు. అడిగితే యాజ్ఞవల్కుల వారు అన్నిటికీ సమాధానం చెప్పేశారు. అందరికీ చెప్పిన తర్వాత అందులోనే హిరణ్య గర్భ ఉపాసన గురించి కూడా చెప్పారు. ఉపాసన ఎలా చేయాలి, ఉపాసన చేస్తే ఏమిటి ఫలం, ఇవన్నీ వాళ్ళ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. అడిగితే అన్నిటికీ చెప్పారు. దీంతో మూడు బ్రాహ్మణాలు అయిపోతాయి. వేద కర్మలు, వైదిక కర్మలు, హిరణ్య గర్భ ఉపాసన, వాటి గురించి చెప్పారు. ఈ నాలుగవ బ్రాహ్మణంలో, నాలుగు ఐదు బ్రాహ్మణాల్లో మహావాక్యాన్ని గురించి చెప్పబడింది. అంటే వేద అంతభాగం, వేద అంతభాగంలో చెప్పబడింది, దానికి సంబంధించిన ప్రశ్నలు వేశారు. యస్సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతర అని చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు ఉన్నాయి ఇక్కడ. సో మహావాక్యం లక్ష్యార్థాన్ని మనం తీసుకోవాలి, వాచ్యార్థాన్ని తీసుకోకూడదు అని చెప్పి చెప్తారు. నామరూపాలు అలల లాంటివి, నామరూపాలకు వెనుకాల వాటి స్వరూపం నీరు, అదేవిధంగా ఆత్మ స్వరూపం, ఈ జగత్తంతా కూడా నామరూపం అన్నారు. ఆ విధంగా మనం లక్ష్యార్థం తీసుకోవాలి. అల అనేటంటిది నామరూపం వాచ్యార్థం. అల యొక్క లక్ష్యార్థం ఏమిటి? అల అంటే ఏముంది, నీరే కదా. సముద్రం అన్నా, అల అన్నా, నురుగన్నా, బుడగలన్నా, ఏదన్నా కూడా నీరే. కనుక లక్ష్యార్థము నీరు, వాచ్యార్థము నామరూపాలు. అదేవిధంగా ఆత్మ అనేది లక్ష్యార్థం. ఆత్మకి అనేక రూపాలు నామాలతో పిలువబడుతున్నాయి. ఆ సత్ అనే చిత్ అనే ఆత్మతత్వానికే అనేక పేర్లు, అనేక రూపాలు. మనం ఆ అనేక పేర్లు అనేక రూపాలని నిజంగా అనుకుంటున్నాం, నీరు సత్యమా అలసత్యమా? నీరు సత్యం. అది తెలుసుకున్నట్లుగానే ఇది కూడా తెలుసుకోవాలి మనం. నామరూపాలు సత్యమా, సత్ చిత్ సత్యమా? సత్ చిత్తే సత్యం. సత్ చిత్తు లేకుండా నామరూపాలే లేవు. అందుకని మీరు ఏ పేరు చెప్పినా, ఏ రూపాన్ని గురించి మాట్లాడినా, ఉన్న వస్తువు గురించి మాట్లాడతారా, లేని రూపం నామాన్ని గురించి మాట్లాడతారా? ఉన్నటువంటి నామరూపాన్ని గురించే మాట్లాడతాం, కానీ లేనటువంటి నామరూపాన్ని గురించి మాట్లాడం. కనుక నామరూపాన్ని గురించి మాట్లాడాలి అంటే ముందు ఉనికి ఉండి ఉండాలి. ఉనికి ఎరుక ఉంటేనే నామరూపాల గురించి మనం చర్చిస్తాం, మాట్లాడతాం, అనుభవానికి వస్తాయి. కనుక ఉనికి ఎరుక లేనిది ఈ పుష్పం. ఉన్న పుష్పాన్ని చూస్తున్నారా, మీరు లేని పుష్పాన్ని చూస్తున్నారా అని? ఉన్న పుష్పాన్ని చూస్తాం, లేని పుష్పాన్ని ఎట్లా చూస్తాం? కనుక ఉండడం అనేది ముఖ్యం, పుష్పం తర్వాత. ఉనికి అనేది ముఖ్యం, తర్వాతే కదా రూపం మనం చూస్తున్నాం, తర్వాతే కదా నామం. ఉండడం అనేది ముఖ్యం, తెలుసుకోవడం అనేది ముఖ్యం. మనం తెలుసుకున్నప్పుడు దానికి ఏం ప్రాధాన్యం ఉన్నది? నామం ఉన్నా రూపం ఉన్నా కూడా దాన్ని గురించి తెలుసుకునేవాడు ఉండాలి, దానికి ఉనికిని ఇచ్చేవాడు ఉండాలి. ఉనికిని ఇచ్చేది నేనే, ఉన్నది అనేది నేనే కదా, ఉన్నది అని నేనే అంటున్నాను, పుష్పం తాను అనలేదు. కనుక అది లక్ష్యార్థం. అంటే నామరూపాల వెనుక ఉన్న లక్ష్యార్థమే సర్వాంతరహ అన్నాడు. ఇప్పుడు ఈ పుష్పం ఇక్కడ ఉన్నది, ఈ పుష్పం అక్కడ లేదు. అక్కడ కుర్చీ ఉన్నది, ఇక్కడ పుష్పం ఉన్నది. కుర్చీ ఉన్న చోట పుష్పం లేదు, పుష్పం ఉన్న చోట కుర్చీ లేదు. కానీ ఉన్నది అనేటువంటిది కుర్చీ దగ్గర ఉన్నది, పుష్పం దగ్గర ఉన్నది. అందుకే సర్వాంతరహ అన్నాం. ఆ ఆత్మ సత్తు చిత్తనే ఆత్మ సర్వాంతరహ, అన్నింటిలోనూ ఉన్నది. ఉన్నది ఉన్నది ఉనికిగా ఉన్నది సర్వాంతరహ అన్న. అది ఆత్మతత్వం, ఆత్మస్వరూపం అది. కనుక ఈ శరీరము, మనస్సు, ఇవి కూడా నామరూపాలు కూడా సత్యం కాదు. దీనికి ఉన్నటువంటి ఉనికి ఎరుకే సత్యం అని ఎవరైతే గ్రహిస్తాడో వాడు జీవన్ముక్తుడు అని అర్థం. గ్రహించడమే కాదు, ఇదే పరమసత్యం, దీనిని మించిన సత్యం లేదు అని తెలుసుకుంటాడో అతనే జ్ఞాని, అతడే ముక్తుడు, ముక్తి పొందినవాడు, జీవన్ముక్తుడు అని పిలువబడతాడు. సందేహం లేనటువంటి జ్ఞానం రావాలి. అది ఇక్కడ 4-5 బ్రాహ్మణాల్లో మనకు చెప్పబడింది. ఉపాధి దృష్టితో చూస్తే వాచ్యార్థం. ఉపాధి అంటే పుష్పం ఉపాధి, ఉనికికి ఉపాధి. ఉనికికి రూపం లేదు, పుష్పానికి రూపం ఉన్నది. మీడియం అంటారు ఉపాధి అంటే. ఒక ఉపాధి ద్వారా రూపం లేని ఉనికిని గ్రహిస్తున్నాం. బల్బు ఎలక్ట్రిసిటీకి ఉపాధి, ఫ్యాను ఎలక్ట్రిసిటీకి ఉపాధి. ఎలక్ట్రిసిటీకి రూపం లేదు, దానంతట దానుగా గాలిని ఇవ్వలేదు, లైట్ని ఇవ్వలేదు ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ లైట్ ఇవ్వాలన్నా గాలిని ఇవ్వాలన్నా దానికి ఒక మీడియం కావాలి. మీడియం లేకుండా ఎంత గొప్ప ఎలక్ట్రిసిటీ అయినా పనిచేయదు, తానంతట తానుగా పనిచేయదు. అదేవిధంగా ఈ సత్తు చిత్త అనేటువంటిది రూపం లేకపోవడం వలన తానంతట తానుగా వ్యక్తం కాదు, ఉపాధి లేకుండా. అందుకే పుష్పం ఉన్నది అంటాం. పుష్పరూపంగా బ్రహ్మము ఉనికి మనకు తెలుస్తున్నది. అందుకనే మనం పుష్పాన్ని బ్రహ్మం అన్నాం. ఏమిటండి పుష్పం బ్రహ్మం ఎట్లా అవుతుందన్నారు? ఆత్మ బ్రహ్మం రెండు ఒకటే. పుష్పం బ్రహ్మం ఎందుకన్నాము అంటే బ్రహ్మము సత్తైనటువంటి బ్రహ్మము ఉపాధి లేకుండా వ్యక్తం కాడు కనుక ఉపాధి ద్వారా ఒక నామరూపం ద్వారానే వ్యక్తం అవుతాడు కనుక ఆ పుష్పము ఆ వస్తువు మాట్లాడేటప్పుడు మనం ఉనికి గురించి మాట్లాడుతున్నాం, ఉన్న పుష్పాన్ని తెలుసుకుంటున్నాం, ఉన్న పుష్పాన్ని తాకుతున్నాను, ఉన్న పుష్పాన్ని చూస్తున్నాను, ఉన్న పుష్పాన్ని గురించి మాట్లాడుతున్నాను. కనుక ఉనికి అనేది మనం దాన్ని ఎట్లా ఎప్రిషియేట్ చేయాలి, ఎలా మెచ్చుకోవాలి దాన్ని, రూపం లేని దాన్ని. ఎలక్ట్రిసిటీని ఎలా మెచ్చుకుంటున్నారు, ఫ్యాన్ తిరగడం వలన, బల్బు వెలగడం వలన. అదేవిధంగా ఉనికి అనే బ్రహ్మాన్ని, ఉనికి స్వరూపమైన బ్రహ్మాన్ని ఒక ఉపాధి ద్వారా మనం ఎప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి, గ్రహించగలగాలి. అది సూక్ష్మబుద్ధి ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కనుక ఈ ఉనికి అనేది ప్రధానం కనుక, ఉనికి అనేది ఉండడం వలన ఈ పుష్పం ఉన్నది కనుక, ఆ ఈ పుష్పానికి ఆధారం ఉనికే కనుక, ఈ పుష్పమే, పుష్పం అనేది లేదు, అసలు పుష్పం అనే వస్తువు లేదు. రెక్కలున్నాయి, ఆకులు ఉన్నాయి, దీని క్రింద కాడ ఉంది, పుష్పం అనే వస్తువు లేదు. ఆ ఉన్నది అనేది సత్యం, ఇదంతా నామరూపం మిథ్య కనుక మనం ఏం చూస్తున్నాము అంటే పుష్ప రూపంలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తున్నాం. నేరుగా బ్రహ్మాన్ని చూడలేం, సత్తుకి రూపం లేదు కనుక. కనుక పుష్ప రూపంలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తున్నాం, మైక్ రూపంలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తున్నాం, కుర్చీ రూపంలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తున్నాం, మనిషి రూపంలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తున్నాము. ప్రతి చోట ఉనికి, ఉన్న బల్బును చూస్తున్నారా లేని బల్బును చూస్తున్నారా అంటే బల్బు రూపంలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తున్నాం. కనుక సర్వం బ్రహ్మమయం అనేటువంటి మాట పురాణాల్లో సర్వం రామమయం అన్నారు, వేదాంత ఉపనిషత్తుల్లో సర్వం బ్రహ్మమయం అన్నాం. ఈశ్వరుడైనా బ్రహ్మమైనా ఒకటే కనుక పురాణాలలో అంతా ఈశ్వరమయం అన్నాం, అంతా దేవుడుమయం అన్నాం, భగవంతుడుమయం అన్నాం, అంతా రామమయం, అంతా కృష్ణమయం అని చెప్పన్నా. అదే విషయాన్ని ఉపనిషత్తుల్లో అంతా బ్రహ్మమయం అన్నాం. బ్రహ్మ లేని ఈశ్వరుడు లేడు. బ్రహ్మమునకే మరొక పేరు మాయా సహితం బ్రహ్మ ఈశ్వరుడు. ఇక్కడ 4-5 బ్రాహ్మణాల్లో ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. కనుక శరీరత్రయం ప్రపంచత్రయం అనేటువంటివి ఉపాధి. సత్తు చిత్తనే బ్రహ్మానికి ఈ 3 శరీరాలు, వ్యష్టిగా ఈ 3 శరీరాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, శరీరత్రయం ఉపాధి సత్తుకి. అదే సత్తుకి సమష్టిగా సమస్తం సృష్టి దృష్టిలో చూస్తే ప్రపంచత్రయం, స్థూల ప్రపంచం విరాట్, సూక్ష్మ ప్రపంచం హిరణ్య గర్భ, కారణ ప్రపంచం ఈశ్వర. స్థూల శరీరం విశ్వ, సూక్ష్మ శరీరం తైజస, కారణ శరీరం ప్రాజ్ఞ. ఈ పదాలు, పేర్లన్నీ కూడా ఆ బ్రహ్మానికి ఉపాధులు. ఇలా గ్రహించాలి. ఇది మనం చదివేది 11వ ఉపనిషత్తు. ఈ పాటకి నేనే బ్రహ్మాన్ని అని చెప్పగలిగే స్థితికి రావాలి. 11 ఉపనిషత్తులు చదివాము అంటే ఇంకా వాడికి మోక్షం రాకుండా ఉండడం అనేది ఉండదు, సరిగా విని ఉంటే. నేను బ్రహ్మాన్ని కాకుండా వేరవ్వడానికి వీల్లేదు అనే స్థితిలో ఉంటాడు. సరిగా కనుక చదివి ఉంటే గురుముఖంగా పద్ధతిగా ఇంకా వాళ్ళకి బ్రహ్మజ్ఞానం రాకపోవడం అనేది ఉండదు. అసలు అంత కష్టం వాళ్ళకి, రాకుండా ఉండడం కష్టం సరిగా చదివిన వాళ్ళకి. అర్థమైందా? అంతటి విషయాలు చెప్పారు ఇక్కడ. అది జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని ఉపనిషత్తుల్లో చెప్పబడింది. కహోల బ్రాహ్మణం, ఉషస్త బ్రాహ్మణం, 4-5 బ్రాహ్మణాలు ఉషస్త బ్రాహ్మణమని, కహోల బ్రాహ్మణం అని పేరు. ఇందులో ముఖ్యమైన మంత్రం ఏం చూసామంటే, నా దృష్టేర్ ద్రష్టారం పశ్యేహే, నా శృతేహే శ్రోతారం శృణుయాహ, నా మతేర్ మంతారం మన్వీథాహ, నా విజ్ఞాతేర్ విజ్ఞాతారం విజానీయాహ అని చదివాం. అంటే ఈ యొక్క ఆత్మ అనేటువంటిది అన్నీ చూచేదే కానీ చూడబడేది కాదు, అది అన్నీ వింటుంది కానీ అది వినబడేది కాదు, అన్నిటిని గురించి ఆలోచిస్తుంది కానీ అది ఆలోచించబడేది కాదు, అన్నిటిని గురించి తెలుసుకునేదే కానీ అది తెలుసుకునబడేది కాదు. అప్పుడు అది నేనే అయి ఉండాలి, సబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్ కాదు, ఒక వస్తువుగా తెలుసుకునేది కాదు. కనుక ఎలాగైతే నా ముఖాన్ని నేను చూడకపోయినా కూడా నా ముఖం ఉన్నదని నాకు ఎంతటి విశ్వాసం జ్ఞానం ఉన్నది. నీ ముఖాన్ని నువ్వు చూడకుండా ముఖం ఉన్నదని నీకు ఎట్లా తెలుసు? నేను చూస్తున్నాను కనుక నాకు ముఖం ఉంటే తప్ప నేను అన్నీ చూడలేను, కనుక నాకు ముఖం ఉండి తీరాలి. అదేవిధంగా ఇక్కడ కూడా నేను అన్నీ వింటున్నాను కనుక నేను వినేవాణ్ణి, నేను వినబడవలసిన పని లేదు, నేను అన్నీ తెలుసుకుంటున్నాను కనుక నేను ఉన్నాను, నన్ను ఏమీ తెలుసుకోవలసిన పని లేదు. అట్లా దృశ్యం కాదు ఆత్మ, దృక్ అని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత 5వ బ్రాహ్మణంలో చైతన్య లక్షణాలు చెప్పారు. కహోల బ్రాహ్మణంలోనే చూడబడేవన్నీ కూడా చూసేవాడిని నిరూపిస్తున్నాయి. చూడబడేవన్నీ కూడా చూసేవాడు ఉన్నాడా లేదా, ఇప్పుడు చూసేవాడు ఈ ముఖం ఉన్నదా లేదా, ఇది చూస్తున్నాను కనుక చూసేవాడు ఉండి ఉండాలి, నా కళ్ళని నేను చూడటల్లే, కళ్ళు ఉన్నాయా లేదా ప్రమాణం ఏమిటి అంటే నేను చూస్తున్నాను కనుక కళ్ళు ఉంటేనే చూస్తాను కనుక నా కళ్ళని నేను చూడక్కర్లేదు. ఫోటోలో కెమెరా ఉన్నదా లేదా అంటే కెమెరా లేదండి అన్నారు. కెమెరా ఉంటేనే ఫోటో వస్తుంది, ఫోటోలో కెమెరా ఉండక్కర్లేదు. ఫోటో చూస్తున్నాం, కెమెరా ఉన్నదా లేదా అంటే ప్రమాణం కావాలా? కెమెరా లేకపోతే ఫోటో ఎట్లా వస్తుందండి? కెమెరా ఉండి ఉండాలి, లేకపోతే ఫోటో రాదు. అదేవిధంగా నేను ఉన్నాను ఆత్మని అని ఎలా తెలుసుకుంటావు? నేను చూస్తున్నాను కనుక ఈ పుష్పము నా చేత చూడబడుతున్నది కనుక నేను నా కళ్ళతో నేను చూస్తున్నాను అనేది ప్రూవ్ అయిపోయింది. ఇంకా దానికి వేరే ప్రూఫ్ అక్కర్లేదు. ఇప్పుడు నేను ఉన్నాను చూస్తున్నాను అనే దానికి ఏమిటి ప్రూఫ్ అంటే ఈ పుష్పమే, ఈ పుష్పమే. అందుకే కళ్ళ డాక్టర్ గారు కూడా మనం చూస్తున్నా కూడా కనపడుతోందా అని అడుగుతాడు. అంటే మనకు కనపడుతున్నది లేదు, మనకే తెలుస్తుంది, ఆయనకి తెలియదు. లెటర్స్ బాగా కనపడుతున్నాయా అని అడుగుతారు. నా కళ్ళు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి ఆయనే కదా చూస్తున్నాడు, చెక్ చేస్తున్నారు. ఈ ఉదాహరణ మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, నువ్వు బాగా చదువుతావు అని ఆయన చెప్తాడు, మనం చెప్తాము. అందుకే బోర్డు పెట్టి లెటర్స్, అది చదువు నాయన, కనపడుతున్నాయా, న్యూస్ పేపర్ ఇచ్చి చదువు అంటాడు. తెలుస్తున్నదా అని అడుగుతాడు. నాకు తెలుస్తున్నది లేదు, మీకు తెలియదా అంటే నాకెట్లా తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. దీన్నే సెల్ఫ్ ఎవిడెంట్ అంటారు, స్వయం ప్రకాశం. ఈ చైతన్య లక్షణాలు చెప్పబడినవి ఏమిటి అంటే, యో అశనాయా పిపాసే శోకమోహం జరామృత్యుం అత్యేతి. ఆత్మలక్షణం, ఆకలి దప్పికలు ఉండవు, శరీరాన్ని ప్రాణమయ కోశానికి ఆకలి దప్పిక, మనస్సుకే శోకమోహాలు, ఆత్మకి శోకమోహాలు లేదు. అత్యేతి అన్నాడు, దాటిపోయి ఉంటుంది ఆత్మ వీటన్నిటి నుంచి. ముసలితనము, మరణము, జరా మరణం ఈ స్థూల శరీరానికి, షడూర్మీలన్నీ కూడా ఈ స్థూల శరీరానికి అని ఇక్కడ చెప్పబడింది. ఆత్మ నిత్య ముక్త స్వరూపం, మనం అది కనపడకపోవడం వలన అది మనమే అయ్యుండి కూడా మనం మిస్ అయిపోయి దీన్ని టేక్ చేసుకొని టేక్ ఆఫ్ అయిపోతున్నాం. టేక్ ఆఫ్ అంటే తెలుసు కదా, ప్లెయిన్ టేక్ ఆఫ్ అవుతుంది. ఏమి తీసుకొని టేక్ ఆఫ్ అవుతున్నదంటే బాడీ మైండ్ని తీసుకొని టేక్ ఆఫ్ అన్నారు. దానికోసం గురువుగారు కూర్చోబెట్టి, ఒరే నువ్వు ఇది కాదురా, ఈ శరీరం కాదమ్మా నువ్వు, ఈ మనస్సు కాదు, దానికి ముసలితనం ఉంది, మరణం ఉన్నది, మనస్సుకి శోకం ఉంది, మోహాలు ఉంటాయి, ఆకలి దప్పికలు ఉంటాయి, అది నువ్వు కాదు. మనోబుద్ధి చిత్త అహంకారం న అహం చిదా ఆనంద స్వరూప అహము, అది అట్లా గ్రహించాలి. గ్రహిస్తే నేనే సర్వం అధిష్టానం అని తెలుస్తుంది. ఇంతటితో 4-5 బ్రాహ్మణాలు అయిపోతాయి. తర్వాత 6, 7, 8, 9 బ్రాహ్మణాలు తత్పద లక్ష్యార్థం గురించి చెప్తాయి. బ్రహ్మస్వరూపం తత్పద లక్ష్యార్థం, త్వంపద లక్ష్యార్థం. ఇక్కడ 4-5 త్వంపద లక్ష్యార్థం చెప్పబడింది. అంటే నువ్వు ఎవరు, నీ స్వరూపం ఏమిటి. 6, 7, 8, 9 ఈశ్వరుడు అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు. జీవాత్మ పరమాత్మ ఐక్యం చెప్పాలి కదా, అందుకని 4-5 త్వం పదార్థం చెప్పి, 6, 7, 8, 9 తత్పదార్థం చెప్పి, చివరికి ఆనందం బ్రహ్మ రాతుర్ధాతు పరాయణం అని చెప్పిన తర్వాత, ఆనందిష్టమానస్య తద్విధ విజ్ఞానం ఆనందం తిష్టమానస్య తద్విధ అని ముగించేస్తుంది ఉపనిషత్తే. యాజ్ఞవల్క్యుల వారు ఏం చెప్పరు సమాధానం, ఉపనిషత్తు వచ్చి చెప్తున్నది ఎలా తెలుసుకుంటారు అని. ఇక్కడ తత్పద లక్ష్యార్థం సర్వాంతరత్వం చెప్పబడింది. ఈ ఆత్మ అన్నిటి యందు ఉన్నది, సర్వాంతరః, అదే పరమాత్ముడైతే కృష్ణుడేమన్నాడు, హృద్దేశే అర్జున తిష్టతి అన్నారు. నేనే అన్ని హృదయాల్లో ఉన్నాను, అన్ని అందరి యందు ఉన్నాను అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఎట్లా ఉన్నాడు, సత్తుగా చిత్తుగా ఉన్నాడని తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ శరీర రూపం ఉపాధి, ఉపాధి సత్యం కాదు. కృష్ణ జయంతి చేసుకోబోతున్నాం, మురుకులు చీడ తింటాం, ఆయనకి చేసే పిండి వంటలన్నీ తమిళంలో మురుకు చీడ అంటారు. మనం చేసే తీపి పదార్థాలన్నీ తింటాం. వాచ్యార్థ కృష్ణుణ్ణి పూజిస్తాం, లక్ష్యార్థ కృష్ణుణ్ణి అర్థం చేసుకుంటాం, అప్పుడు బాగా రుచిగా ఉంటాయి వంటలు. అది విషయం. అందుకే కానీ కృష్ణ జయంతి ఎందుకంటే ఆయన కృష్ణుడే లేడు కదా అనకూడదు. లక్ష్యార్థ కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి మనకు వాచ్యార్థ కృష్ణుడు ఉంటేనే కదా. అందుకని వాచ్యార్థ కృష్ణుడికి పూజ చేసి థ్యాంక్స్ గివింగ్ అన్నమాట. కృష్ణ జయంతి దేనికి చేయాలి, చాలా సంతోషం నువ్వు ఈ రూపంలో వచ్చి నన్ను అనుగ్రహించి బోధించి మనకు గురువునిచ్చి నాకు జ్ఞానం ఇచ్చావు కనుక నీకు దీపారాధన ఆరతి అందుకో అన్నారు. అందుకని భగవంతుణ్ణి జీవితాంతం మర్చిపోకూడదు. ఆయనే లేకపోతే, ఆ సగుణ రూపమే లేకపోతే గురువు ఎక్కడి నుంచి వస్తాడు, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన ఇవ్వకపోతే ఈ వేదాలు ఉపనిషత్తు. కనుక నువ్వు ఇచ్చిన శాస్త్రానికి చాలా థ్యాంక్స్ అని చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి, అది అర్థం అక్కడ. తర్వాత ఈ 6వ బ్రాహ్మణంలో గార్గి బ్రాహ్మణం అంటారు దీన్ని. గార్గి వచ్చి మొదట విరాట్ స్వరూపాన్ని అడుగుతుంది, ఈ జగత్తుకు ఆధారం ఏమిటి అని అడుగుతుంది. విరాట్ స్వరూపాన్ని గురించి కారణం ఏమిటి, ఈ విరాట్ స్వరూపానికి అంటే ఈ జగత్తుకు కారణం ఏమిటి చెప్పండి అన్నది. అంటే అప్పుడు హిరణ్యగర్భ అని చెప్పి యాజ్ఞవల్కుల వారు చెప్తారు, సమష్టి స్థూల ప్రపంచానికి చిదాభాస లేకుండా ఈ యొక్క సమష్టి ప్రపంచం ఉండదు, కనుక హిరణ్య గర్భ చిదాభాస కారణం ఈ విరాట్ జగత్తుకి, అంటే సూక్ష్మ ప్రపంచమే స్థూల ప్రపంచానికి కారణం అని అర్థం. సూక్ష్మ ప్రపంచం హిరణ్య గర్భుడు చిదాభాస ఈ రెండూ లేకుండా స్థూల ప్రపంచమే లేదు. తర్వాత 7వ బ్రాహ్మణంలో ఈ విరాట్కి కారణం హిరణ్య గర్భ అని చెప్పారు కదా, సూక్ష్మ ప్రపంచం చిదాభాస దీనికి కారణం ఏమిటి అని తర్వాత ప్రశ్న వస్తుంది. దీన్ని అంతర్యామి బ్రాహ్మణం అన్నాం, 7వ బ్రాహ్మణాన్ని. ఈ హిరణ్య గర్భుడికి విరాట్ స్థూల ప్రపంచానికి, హిరణ్య గర్భుడు సూక్ష్మ ప్రపంచం కారణమైతే అన్నిట్లో చిదాభాస ఉంటుందండి. ఆర్సీ ఈజ్ కామన్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, అది లేకుండా ఉండదు ఎక్కడున్నా సరే చిదాభాస అంటాం. ఆ చిదాభాస సహితమైనటువంటి హిరణ్య గర్భుడికి ఎవరు కారణం, సూక్ష్మ ప్రపంచానికి ఎవరు కారణం అంటే స్థూల ప్రపంచానికి సూక్ష్మ ప్రపంచం కారణం, విరాట్కి హిరణ్య గర్భ కారణం. స్థూల ప్రపంచం అంటేనే విరాట్, హిరణ్య గర్భ అంటేనే సూక్ష్మ ప్రపంచం. కనుక హిరణ్య గర్భ విరాట్ ప్రపంచానికి కారణమైతే హిరణ్య గర్భకి ఎవరు కారణం అంటే అంతర్యామి. అంతర్యామికి స్పెషల్ నేమ్ ఇచ్చారు అక్కడ, ఆకాశ. ఈ ఆకాశం కాదు, అక్కడ ఈశ్వరుడికి పరమాత్ముడికి భగవంతుడికి ఆకాశ అని పేరు పెట్టారు ఈ ఉపనిషత్తులో. కనుక సమష్టి అంతర్యామి బ్రాహ్మణం ఉద్దాలకుడు, గార్గి బ్రాహ్మణం 6, ఇక్కడ ఉద్దాలకుడు అంతర్యామి బ్రాహ్మణం. ఉద్దాలక బ్రాహ్మణం అనకూడదు, అందరికీ అవే పేర్లే వచ్చినాయి కదండి, దీన్ని కూడా ఉద్దాలక బ్రాహ్మణం అన్న కాదు, అంతర్యామి బ్రాహ్మణం అని పేరు దీనికి. 7వ బ్రాహ్మణం. సమష్టి మనః సమష్టి బుద్ధి సూక్ష్మ ప్రపంచం. సమష్టి మనః, మనందరి మనస్సులు మనందరి బుద్ధులు ఒక చోట పెట్టామంటే ఆయన హిరణ్య గర్భుడండి, అంతే తేడా. సమష్టి మనః సమష్టి బుద్ధి హిరణ్య గర్భ అని పేరు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే కారణ ప్రపంచం ఈశ్వర అంతర్యామి వీటికి కారణం. సో హిరణ్య గర్భతత్వం ప్లస్ చిదాభాస కలిపితే ఈ రెండింటినికి ఆధారం అంతర్యామి. సూక్ష్మతత్వం స్థూలతత్వాలకి సూక్ష్మతత్వం స్థూలతత్వానికి కారణమైతే సూక్ష్మతత్వానికి కారణతత్వం కారణం, అందుకనే కారణ ప్రపంచ అన్నాం. ఆయనకి ఏం పేరు హిరణ్య గర్భుడికి అంటే సూత్రాత్మ అన్నాం. భగవంతుడికి ఏం పేరు, అంతర్యామి లేక ఆకాశ. హిరణ్య గర్భుడికి సూత్రాత్మ అని పేరు. ఇక్కడ సమష్టి కారణ ప్రపంచ ప్లస్ చిదాభాస, చిదాభాసం అంటే ప్రతిబింబ చైతన్యం అని అర్థం. సమష్టి కారణ ప్రపంచం అంటే మాయ. ఈ యొక్క సంచిత కర్మలన్నీ కూడా మనం చేసినవి కారణ శరీరంలో ఉంటాయి. కారణ శరీరం మాయ, చిదాభాస ఉన్నటువంటి దాంట్లో ఈ కర్మలన్నీ ఉంటాయి. అందుకనే స్థూల శరీరం పోయినా కూడా ఈ సూక్ష్మ శరీరం మళ్ళీ ఏం చేస్తుంది, కారణ శరీరంలో ఉన్న కర్మలను వెనక్కి తీసుకొని మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఎక్కడికి పోవు, అన్ని డిపాజిట్ అయి ఉంటాయి కారణంలో, బీజ రూపంలో ఉంటాయి. అందుకని ఎవరు తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. కనుక జీవ కారణ శరీరంలో ఈ సంచిత కర్మలన్నీ కూడా ఉంటాయి అని అర్థం. సో ప్రపంచత్రయం చిదాభాస, ప్రపంచత్రయము చిదాభాస. విరాట్లో చిదాభాస ఉంటుంది, హిరణ్య గర్భలో చిదాభాస ఉంటుంది, కారణ ప్రపంచంలో చిదాభాస ఉంటుంది. కనుక ప్రపంచత్రయం చిదాభాస, శరీరత్రయం చిదాభాస అని. కనుక ఏమిటి ఇప్పుడు, జీవ కర్మను అనుసరించి అంతర్యామి సృష్టి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరు సృష్టి చేశారు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎందుకు సృష్టి చేయాలి? ఆయనకి ఏమిటి పని అంటే, మనం అంతా కర్మలు చేసి కూర్చున్నాం కనుక ఆయన కర్మఫల దాత కనుక ఫలాన్ని ఇవ్వాలి, కనుక శరీరాలు ఇవ్వాలి. శరీరాలు ఇవ్వాలంటే సృష్టి చెయ్యాలి. కనుక 84,000 కోట్ల జీవరాశుల్ని వాటి వాటి కర్మలను అనుభవించడం కోసం ఆ శరీరాలు వాటికి ఇచ్చి సుఖదుఖ రూపంలో పళ్ళు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, రోగ రొప్పులతో, ఆకలి దప్పికలతో వీళ్ళందరినీ సుఖం దుఃఖం అనుభవించండి రా అని చెప్పి సృష్టి చేస్తాడు. అంతేగాని ఎందుకు సృష్టించానంటే, నువ్వే కదా పుణ్యపాపాలు కర్మలు చేసి పెట్టుకున్నావు, మరి నేనేం చేయను అంటాడు భగవంతుడు. పుణ్యపాప కర్మలు చేసి పెట్టుకొని ఉన్నావు, ఆ పుణ్యానికి సుఖాన్ని అనుభవించాలి నువ్వు, ఆ పాపానికి దుఃఖాన్ని అనుభవించాలి. కనుక అనుభవించడానికి నీకు శరీరం కావాలి, కనుక నేను శరీరాన్ని ఇవ్వాలి, కనుక సృష్టి చేశాను అంటాడు. అప్పుడు ఏం చేయమంటావు అంటే, పుణ్యపాప కర్మలు చేయవాకు, అప్పుడు నీకు శరీరం ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి దప్పిక శోక మోహాలు ఏమీ ఉండవు. నువ్వు చేయడం ఎందుకు? అడుసు తొక్కనేల కాలు కడగనేలా అన్నారు. బురదలో కాలు పెట్టడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు? మళ్ళీ కర్మలు చేసి మళ్ళీ పుణ్యపాప సంపాదించుకుంటావు, మళ్ళీ అనుభవించాలి, మళ్ళీ శరీరం వస్తుంది, అప్పుడైనా ఊరుకుంటామంటే మళ్ళీ చేస్తావు. కామం కర్మ, కోరికలు ఉండకూడదు. అందుకని ఎటువంటి కోరికలు, రాగద్వేషాలతో కూడిన, బంధంతో కూడిన కోరికలు ఉండకూడదు. అలా ఉన్నప్పుడే మనిషికి దుఃఖం వస్తుంది. ఒక్కటేనండి గుర్తు, మనకి ఎప్పుడెప్పుడైతే దుఃఖం వచ్చిందో దానికి కారణం మన కోరికలే. చిన్న చిన్న కోరికలు, పెద్ద కోరికలు అక్కర్లేదు, చిన్న చిన్న కోరికలు. నన్ను అందరూ మెచ్చుకోవాలి చాలు, ఆ కోరిక దుఃఖపడటానికి ఏం కావాలి ఇంకా? నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను అందరూ ప్రేమించాలి, నన్ను అందరూ ఆదరించాలి, ఏం పెద్ద కోరికలు అక్కర్లేదు, అది చాలు దుఃఖపడటానికి. నాతో అందరూ చక్కగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాలి, అదొక తాపత్రయం మనకు లోపల ఉంటుంది. నేను మంచిదాన్ని అని చెప్పి అందరు గ్రహించాలి. ఒకటే రెండో అమ్మో ఎన్నుంటాయో లోపల, ఎవరికి తెలియదు అనుకుంటాం మనం. మనకు తెలుసు, ఎవరికి తెలియకపోయినా మనకు తెలుసు కదా, ఎన్ని ఎక్స్పెక్టేషన్లు అండి మనిషికి. పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి మరణించేదాకా తినాలని కోరిక, చూడాలని కోరిక, వినాలని కోరిక, తాకాలని కోరిక, తెలుసుకోవాలని కోరిక ఒకటే. అందుకని తగ్గించుకో అంటుంది శాస్త్రం, అవి వదలలేం మనం. అందుకని పడు దుఃఖం ఉంటుంది. వివేకవంతుడు బయటపడతాడు, అవివేకులు వాటికి బానిసలైపోతారు. అది కనుక నేను దేని వలన దుఃఖపడదలుచుకోలేదు అని ఎవరైతే నిర్ణయించుకుంటారో వాళ్ళు దేనిని కోరరు. అందుకనే సన్యాసులంటే ఊరికే అన్నారా, సన్యాసం తీసుకొని కూడా వదిలిపెట్టని వాళ్ళు ఉన్నారు. శంకరాచార్యుల వారు చెప్పినట్టు, జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష అన్నారు. ఎంత కాషాయం వేసుకున్నా ఎన్ని వదిలినా కూడా లోపల ఉన్న వాసనలు వదలవు కదా. అందుకని జ్ఞానం అనేది ముఖ్యమని, కానీ సన్యాస ఆశ్రమం అనేది ముఖ్యం కాదు. ఏ రంగు దొరుక్కున్నామా అని కాదు కారణం, సన్యాసి అయినంత మాత్రాన కోరికలు లేకుండా ఉండడు మనిషి. కనుక కోరికలను జయించగలగాలి. ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా వాటిని జయించగలగడమే నిజమైన సన్యాసం. సరే, ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ జీవుడికి కర్మఫలం ఎందుకు వస్తుంది? ఎందుకంటే జంతువులకేమి ఉండదు, వాటికి వాటి ప్రారంధన అవి అనుభవిస్తూ ఉంటాయి. కర్మలు చేసి వచ్చినాయి, ఎప్పుడో అనుభవిస్తాయి, పోతాయి. ఇంకా వాటికి ఫ్రెష్గా పుణ్యము లేదు, పాపం లేదు. కానీ మనిషికి ఒక ఫ్రీ విల్ ఉంది, ఛాయిస్ ఉంది, ఇది చెయ్యాలి అది చెయ్యకూడదు అనేటువంటి ఉండడం వలన మోక్షాన్ని పొందే శక్తి కూడా ఉంది, మిగతా జీవరాశులకి లేదు. వాటి చేసిన ప్రారంధాన్ని అనుభవించి చనిపోతాయి, మళ్ళీ సంచితంలో ఏది ఉంటే దాని ప్రకారం మళ్ళీ పుడతాయి. వాటిని అవి పుణ్యాన్ని సంపాదించుకోవు, పాపాన్ని కూడా సంపాదించుకోవు. కానీ మనిషి మళ్ళీ మనిషి జన్మ ఎత్తి పుణ్యాన్ని సంపాదించుకుంటాడు, పాపాన్ని సంపాదించుకుంటాడు. అందుకనే వాటికి ఛాయిస్ లేదు, ఫ్రీ విల్ లేదు, అవసరము లేదు వాటికి. మనకు ఇచ్చాడు భగవంతుడు, ఇది మంచిది, ఇది చెడు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది విను, ఇది వినకూడదు అని మనం తెలుసుకొని మన యొక్క ప్రయత్నంతో మనం గనక మోక్షాన్ని పొందాలి అనడానికి ఒక మనకు ఛాయిస్ ఉంది బుద్ధిలో. అందుకే చూడండి, జంతువులు వచ్చి కూర్చో క్లాసులో, ఎవరు వచ్చి కూర్చుంటారు? మనుషులే. దాన్ని బట్టి తెలుస్తున్నది కదా, కనుక ఫేట్, ఫ్రీ విల్. అందుకని బలమైన ప్రారంధం ఉంటే మన ఫ్రీ విల్ కూడా పనిచేయదు, తల రాత అంటుంటారు. వీటన్నింటిని దాటి రావాలి మనిషి, అంతటి విల్ పవర్ కావాలి. సి అంతర్యామి, కనుక మన యొక్క విధి తలరాతని దేని మీద ఆధారపడి ఉంటుందంటే కర్మ మీద ఆధారపడి ఉంటుంది, మనం చేసే కర్మల మీద. ఆ కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు అంతర్యామి. ఫ్రీ విల్ అనేది మన చేతిలో మనం ఉపయోగించుకునే ఆయుధం. నేను ఇది చెయ్యాలి, ఇది చేస్తాను, ఇది తెలుసుకుంటాను, మోక్షాన్ని పొందాలి అని చెప్పి ఫ్రీ విల్ ఉండాలి, దాన్ని ఉపయోగించాలి. ఆ పట్టుదల లేకపోతే మనిషి చెయ్యలేడు. అక్కడ మనం, ఇది జీవుడి చేతిలో ఉంటుంది, చేసే కర్మ, శాస్త్రం, గురు, మోక్షం, నా జ్ఞానం అనేటువంటిది మన చేతిలో ఉంటుంది, ఉపయోగించుకోవాలి. ప్రారంధం ఎంత తీవ్రంగా ఉన్నా, ఎట్లా ఉన్నా కూడా మన ప్రయత్నం అంటూ మనం చేయాలి, విషయం అది. కనుక కర్మఫలం ఎంత బలంగా ఉన్నా కూడా అది అనుభవిస్తూ ఉంటాం ప్రారంధ రూపంలో. కానీ ఇప్పుడు నేను చేసుకునే సంకల్పం, నేను ఈ జన్మలో ఆత్మజ్ఞానాన్ని పొంది, అహం బ్రహ్మాస్మి జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందాలి అని నిర్ణయం రావాలి, సంకల్పం. అందుకనే ఏదైనా కూడా మన సంకల్ప బలం మీద ఆధారపడి ఉంటుంది. సంకల్ప బలం లేని వాడికి మోక్షం రాదు. అది తర్వాత 8వ బ్రాహ్మణం మళ్ళీ గార్గి మరలా వస్తున్నది, ప్రశ్నిస్తుంది. 6, 7 అయిపోయినాయి. 8వ బ్రాహ్మణంలో హిరణ్య గర్భ కారణం అంతర్యామి అన్నారు, ఆకాశం అని. మాయా ప్లస్ చిదాభాస, మాయా ప్లస్ చిదాభాస ఈశ్వర అంతర్యామి చెప్పారు కదా. ఈ యొక్క ఈశ్వరుడికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తుంది మళ్ళీ. అప్పుడు యాజ్ఞవల్కుల వారు కోపం వచ్చి తల తీగి కింద పడుతుంది నీకు అన్నాడు. నువ్వు ఇట్లాంటి ప్రశ్నలు నీ వెయ్యకు, దీనికి శాస్త్రమే ప్రమాణం, దీనికి ఎట్లా లోకల్ ఉదాహరణలు చెప్పి చెప్పలేము. ఆ ఈశ్వరుడికి కూడా అధిష్టానం, భగవంతుడికి కూడా అధిష్టానం అక్షరం బ్రహ్మ, దానికి అక్షర బ్రాహ్మణం అని పెట్టారు. 8వ బ్రాహ్మణానికి అక్షర బ్రాహ్మణం, అక్షరం బ్రహ్మ అధిష్టానం. ఇప్పుడు మాండుక్యానికి రావాలి, 4వ పాదం. విరాట్, హిరణ్యగర్భ, అంతర్యామి అయిపోతే ఇంకెవరున్నారు మిగిలి? నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం ప్రజ్ఞానఘనం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయ తురీయ ఆత్మా అక్షరం బ్రహ్మ. విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర తర్వాత ఇంకెవరండి ఉన్నారు? 1, 2, 3 పాదాలు అయిపోతే 4వ పాదం ఎవరండి? చతుర్థ పాద తురీయ ఆత్మ. ఎవరా తురీయ ఆత్మ? నేనే. చెప్పండి, నేనో కాదో తెలియకపోయినా కూడా నేనే నేనే అని చెప్తుంటే ఒకసారికి నేనైపోతాం. చెప్పాలి ఆ అక్షరం బ్రహ్మ అని చెప్పి యాజ్ఞవల్కుల వారు చెప్తారు. కనుక బ్రహ్మ మాయ, బ్రహ్మ మనకి ఓసి అంటాం ఇంగ్లీష్లో, ఒరిజినల్ కాన్షియస్నెస్. మాయకి మాయ అని పేరు. తర్వాత ఆర్సి చిదాభాస, ఈ మూడు కలిసే ఉంటాయి ఎప్పుడు. బ్రహ్మన్ ఓసి ప్లస్ మాయా ప్లస్ ఆర్సి ఎప్పుడు అనాది అంటారు వీటిని. ఎప్పుడు ఉంటాయి అనాదిగా, వాటికి రావడం పోవడం అంటూ ఉండదు. శరీరాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఉపాధులు వస్తుంటాయి పోతుంటాయి. బల్బులు ఎన్ని బల్బులు మారుస్తున్నాం, ఎన్ని ఫ్యాన్లు మారుస్తున్నాం, ఎలక్ట్రిసిటీ కూడా మార్చారా, మారుస్తారా, మార్చగలరా? మన లైఫ్ టైంలో ఎన్ని బల్బులు మారుస్తామండి, మన ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు మార్చుంటాం, మార్చామా లేదా, అనుమానమా? అదేవిధంగా ఎన్ని శరీరాలు వస్తున్నాయో పోతున్నాయో, మనసే మారదు. సూక్ష్మ శరీరమే మారకపోతే ఇంకా ఆత్మ ఎక్కడ మారుతుందండి? అది ఓసి ప్లస్ మాయా ప్లస్ ఆర్సి. ఎత్ర ఎత్ర బ్రహ్మ తత్ర తత్ర ఈశ్వర అన్నారు. ఎక్కడెక్కడ బ్రహ్మ ఉంటే అక్కడెక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఎందుకంటే మాయ ఎప్పుడు ఆయనతోనే ఉంటుంది కదా. ఇది శాస్త్రం చదవకపోతే తెలుస్తుందా అండి? శాస్త్రం అంటే ఏమిటి? అల్లాటప్ప గోంగూర అంటుంటారు ఏమిటో తెలుగులో. ఎట్లా వచ్చిందో ఈ పదం నాకు తెలియదు. అల్లాటప్ప గోంగూర అంటే ఏమిటండి? దానికి డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తాం? అల్లాటప్ప గోంగూర అనేదానికి నాకు ఇప్పటికీ తెలియదు. ఈ పదాన్ని వాడుతుంటారు కదా, అంటే ఏమిటి అంత తేలిక అనుకున్నావా ఏమిటి అని అర్థం. తేలిక కాదు అని చెప్పడానికి, శాస్త్రానికి రాకుండా అంటే. శాస్త్రానికి వచ్చారంటే ఆ వినే జీవుడు, ఆ శిష్యుడు, ఆ జీవుడు ఎంత పుణ్యం చేసుకొని ఎన్నెన్ని జన్మలు చేసుకొని వచ్చి ఉంటే వస్తారండి. అందరికీ ఏం ఆ ప్రాప్తం కలగడంలే. ఇంతటి విషయాన్ని ఈ మహానగరంలో 20 సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటే ఏ అందరికీ కలగడం లేదు అంటే, ఆ జీవుడు ఎన్నో జన్మలు తీసుకొని సంస్కారం పొంది 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 ఆ వాసనతో రావాలి, ఆ జిజ్ఞాసతో వచ్చిన వాడికే వస్తుంది. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు గురువు ఏం చేస్తుంది, దేవుడు ఏం చేస్తాడంటే గురువును పంపిస్తాడు అక్కడికి. పో, వెళ్ళు, ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ చెప్పు అంటాడు. ఇదంతా ఎట్లా డిజైన్ అయిందంటే పరమాత్మ, లేకపోతే మీరెవరో నేనెవరో. చూసారా, ఈ విషయాన్ని, ఈ తత్వాన్ని తెలుసుకోవడానికి నాకు చెప్పాలనిపించాలి, మీకు వినాలనిపించడానికి ఈ రెండు కలవాలి. ఇక్కడ సంబంధం రావాలి, జరగాలి, క్లాసు వినాలి, విని అర్థం చేసుకొని ఈ జ్ఞానాన్ని పొందుతున్నామంటే ఇదంతా ప్రీ డిజైన్. ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఆల్రెడీ డెస్టిన్డ్. అది మనకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అది అర్థమైందా? దీని విలువ, ఈ యొక్క విద్య యొక్క విలువ అందరికీ ఎలా తెలుస్తుందండి? వినేవాడికి తెలుస్తుంది. సరే, కనుక ఎత్ర ఎత్ర బ్రహ్మ తత్ర తత్ర ఈశ్వర. ఇప్పుడు మనం దీనిని బట్టి ఏం తెలుసుకోవాలి అంటే, ఈ పుష్పంలో, ఈ పుష్పంలో విరాట్ ఉన్నాడు, హిరణ్యగర్భుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఎత్ర ఎత్ర బ్రహ్మ తత్ర తత్ర ఈశ్వర. ఉన్నది ఉనికినే ఉన్నది కదా. ఎత్ర ఎత్ర బ్రహ్మ, ఎక్కడెక్కడ బ్రహ్మ ఉంటే అక్కడక్కడ, బ్రహ్మ ఉన్నప్పుడు ఆ ఈశ్వరుడు ఉన్నట్లే కదా. ఈశ్వరుడు ఉంటే హిరణ్య గర్భం ఉండి ఉండాలి కదా, ఎందుకంటే ఆ ఈశ్వరుడే కదా హిరణ్య గర్భకు కారణం, సూక్ష్మ ప్రపంచం. ఆ హిరణ్య గర్భుడే కదా స్థూల పుష్పానికి కారణం, ఇది స్థూలంగా కనపడుతోంది కదా, విరాట్. ఇక్కడే విరాట్, ఇక్కడే హిరణ్యగర్భ, ఇక్కడే ఈశ్వరుడు, ఇక్కడే బ్రహ్మ. ఈ పుష్పంలోనే ఏ వస్తువులోనే సరే, ఈ మైక్లో కూడా విరాట్ స్థూలం. విరాట్ అంటే ఏమిటి? స్థూల రూపం. కంటికి కనపడుతుందా లేదా? అదేవిధంగా సూక్ష్మతత్వం అందులో ఆ శబ్దరూపంగా సూక్ష్మం. దానికి కారణం ఈశ్వర. ఈ మూడింటికి అధిష్టానం సత్ బ్రహ్మ. కనుక మనం ఏ వస్తువు చూసినా, ఎక్కడ చూసినా స్థూల సూక్ష్మ కారణం. ఈ శరీరం కూడా స్థూలం, మనస్సు సూక్ష్మం, ఈ రెండింటికి కారణ శరీరం. ఆ కారణ శరీరంలో ఉన్నది అనేటటువంటిది బ్రహ్మస్వరూపం. కనుక దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి మీరే. అంతటా ఉన్నాడు. అది నేనే, నా స్వరూపమే మూడు ప్రపంచాలుగా, మూడు శరీరాలుగా వ్యక్తమవుతున్నాను. ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క ఉపనిషత్తు కిరీటం లాంటిది, తల లాంటిది, శిరస్సు లాంటిది. అందుకే శృతి శిరస్సు అంటారు. తల లేకుండా శరీరం అంతా ఉందనుకోండి, మొండెం, ఏం ప్రయోజనం? కనుక ఈ శిరస్సులో శృతి అనే శిరస్సు లేకపోతే ఇది మొండెంతో సమానం. ఈ శిరస్సులో శృతి అనే శిరస్సు ఉండాలి. ఈ వేదాంతం అనేటువంటిది అన్ని శాస్త్రాలకి శిరస్సు లాంటిది. ఈ జ్ఞానం, అక్షరం బ్రహ్మ జ్ఞానం, ఈ శిరస్సు అనే శృతి ఈ శిరస్సులో గనక లేకపోతే ఆ మనిషి శరీరం ఉండి ఒకటే, లేక ఒకటే. కనుక మిగతా వాళ్ళ గురించో, మన ఇంట్లో వాళ్ళ గురించో ఆలోచించకూడదు. అసలు ఈ శరీరంలో, ఈ శృతి ఈ శిరస్సులో, ఈ శృతి శిరస్సు ఉందా లేదా అని చూసుకోవాలి. కానీ అవతల వాళ్ళకు ఉందా లేదా, మా ఇంట్లో వాళ్ళు రాలేదే, వాళ్ళు వచ్చి వింటే బాగుండే, ఇట్టు ఆలోచించకూడదు. ముందు మన శిరస్సులోకి వెళ్ళిందా ఈ శృతి శిరస్సు అని ఆలోచించండి. అది ఎవరెవరికి ప్రాప్తమో వాడి వారికి వస్తుంది, కానీ మన చేతుల్లో లేదు. అది ఆ జీవుడు, అది ఆ జీవుడికి ఆ సంస్కారం కలిగినప్పుడు ఆ జీవుడు వస్తాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. అది మనం తెచ్చేది కాదు, ఇచ్చేది కాదు. అది పుష్పం వికసించినప్పుడు, వాసన వచ్చినప్పుడు ఆ భ్రమరం వస్తుంది. అట్లా అర్థమైందా? అదేవిధంగా మన మనస్సు వికసించినప్పుడు, పరిపక్వమైనప్పుడు, ఎక్కడో చూస్తాం పార్కులు నడిచేటప్పుడు, అక్కడ స్వామిని గారి క్లాస్ ఉందండి వస్తారంటే ఏదో వస్తారు, టక్కున కూర్చుంటారు. ఎంతోమంది నడుస్తున్నారు పార్కులో, ఎంతోమందికి చెప్పారు, అందరు రారే, గుళ్ళో కనపడతారు, చెప్తాం, ఎందుకు రారే, ఏ ఒకరో ఇద్దరు ఎందుకు వస్తారు? వచ్చిన వాళ్ళు కూడా నిలుస్తారు, అందరు నిలవరు కదా. ఏ ఇట్స్ నాట్ సో ఈజీ. వాళ్ళకి జన్మజన్మల సంస్కారం ఉండాలి. అయితే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం, ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళకు వస్తుంది. అది కనుక చివరికి చెట్టు దృష్టాంతం చెప్పారు 9వ బ్రాహ్మణంలో. శాకల్య బ్రాహ్మణం చివరిగా తల దిగిపడిన ఆయన శాకల్యుడు. అక్కడ ప్రశ్నలు వేసేటప్పుడు చెట్టు దృష్టాంతం చెప్పారు యాజ్ఞవల్కుల వారు. చెట్టు నరుకుతాం, మళ్ళీ మొలకెత్తుతుంది. విత్తనంతో పెట్టిన చెట్టు అయినా సరే, వేళతో తీసినా సరే, మళ్ళీ ఎక్కడో మొరుస్తుంది అది. అదేవిధంగా చెట్టు ముందా విత్తనం ముందా అంటే చెప్పలేవు. కర్మ ముందా జన్మ ముందా వచ్చింది, జన్మ వలన కర్మ వచ్చిందా, కర్మ వలన జన్మ వచ్చిందా అంటే నువ్వేమీ చెప్పలేవు. కనుక మనకు అర్థం కానిటువంటిది ఇది. కనుక జన్మ కర్మలను దాటి నువ్వు ఆత్మస్వరూపం అని తెలుసుకో అన్నారు. రాతిర్ధాతు పరాయణం. ఉపనిషత్తు విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని చెప్పి ఇంతటితో ఈ విషయాన్ని పూర్తి చేస్తుంది. కనుక అన్ని కారణ శరీరాలు చిదాభాస ఒక్క మాయలో ఉంటాయి అన్నీ కూడా. మాయా, ఈ ప్రపంచం అంతా కూడా మాయా ప్రపంచం. అప్పుడు ఏం చెప్పారు మనకు ఎలా తెలుస్తుందంటే, తదా సౌమ్య సంపన్నో భవతి. మన నిద్రపోయినప్పుడు చూడండి ఏమీ ఉండదు, నామం లేదు, రూపం లేదు, ఏమీ కనపడదు. అందుకని ఇదంతా స్వప్నం లాంటిది. కళ్ళు తెరిస్తే కనపడుతుంది, కళ్ళు మూస్తే ఏముండదు నిద్రపోతే. కనుక ఈ శరీరం, స్థూల సూక్ష్మ శరీరాలు ఇవన్నీ కూడా మన జాగ్రత్త అవస్థలో రెండవ కళ లాంటిది. ఇది కళలో అవి కనపడ్డాయి, నిద్రలో అజ్ఞానంలో ఇవి కనపడుతుంటాయి. నిజంగా జ్ఞానికి డ్రామా, లైఫ్ ఇస్ ఎ డ్రామా, అది విషయం. కనుక అజ్ఞాని జీవులు బ్రహ్మలో లయించి మళ్ళీ సృష్టికాలంలో మళ్ళీ పుడతారు, జ్ఞానీ జీవులు బ్రహ్మలోనే ఉంటారు, అది తేడా. పునరపి జననం, పునరపి మరణం ఉండదు జ్ఞానికి. అజ్ఞానికైతే మళ్ళీ కర్మ రెడీగా ఉంటుంది, కనుక మళ్ళీ నెక్స్ట్ సృష్టిలో మళ్ళీ శరీరాలు తీసుకుంటాడు, నల్లి బల్లి కుక్క పిల్లి అవుతాడు. ఇంక ఉద్రనాయన మనకి జన్మలు అనుకుంటే ఆత్మజ్ఞానాన్ని పొంది నాకు ఇంకా జన్మ అంటూ లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ ఉండదు అని తెలుసుకోవాలి, అది విషయం. దీంతో విజ్ఞానం ఆనందం బ్రహ్మ చెప్పినప్పుడు శుద్ధ చైతన్యం, శుద్ధ ఆనందం, ప్రతిబింబానందం కాదు, నేను బింబానందాన్ని, నా బింబానందమే అన్నిటయందు ప్రతిఫలిస్తున్నది. శుద్ధ చైతన్యాన్నైన నేనే విశేష చైతన్యంగా అన్ని జ్ఞానాల రూపంలో నేనున్నాను అని తెలుసుకోవాలి. అంటే పుష్పజ్ఞానం, మైక్ జ్ఞానం, క్లిప్ జ్ఞానం, ఇవన్నీ విశేష జ్ఞానాలు. చైతన్యం అనే జ్ఞానం ఉంటేనే, ఆ జ్ఞానస్వరూపం ఉంటేనే ఈ జ్ఞానాలన్నీ వస్తాయి. ఇవన్నీ విశేష జ్ఞానాలు. లడ్డు ఆనందం, మైసూరుపాక ఆనందం, ప్రతిబింబానందం. కనుక బింబానందం, శుద్ధ చైతన్యం, శుద్ధ సత్ నా యొక్క స్వరూపం, అవే ఇక్కడ వ్యక్తమవుతున్నాయి నామరూపాల్లో. ఇది పరమసత్యం అండి, దీన్ని ఎవ్వరూ కాదనలేదు. అది అటువంటి విషయాన్ని మనం ఈ మూడవ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇంతటితో మూడవ అధ్యాయం సారాంశం పూర్తి అయినది. నాలుగవ అధ్యాయం వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.